to sight.
Spend the day with sight.
From 6 a.m. to 9:30 p.m.
on Radio Sai's Thursday Live.
Radio Sai Thursday Live.
Stay tuned.
Om Shri Sai Ram. లవ్ టు లవ్ కార్యక్రమం ద్వారా స్వామి ప్రేమతత్వాన్ని మనందరికీ ఎంతో చక్కగా తెలియజేసిన బ్రదర్ చందు విజయ్కి ధన్యవాదాలు. మీరు ప్రస్తుతం రేడియో సాయి ప్రతి గురువారం ప్రశాంతలయం నుండి అందిస్తున్న ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. మరికొద్ది క్షణాల్లో మీరు రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష కార్యక్రమాలను వింటారు. అంతవరకు రేడియో సాయి గ్లోబల్ హార్మనీకి ట్యూన్ అయి ఉండండి.
ప్రేమ స్వరూపులారా,
మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ అనుకుంటాను.
భగవాన్ సేస్ మై లైఫ్ ఈజ్ మై మెసేజ్.
త్వమేవ మాతా చ పితా త్వమేవ, త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ, త్వమేవ విద్యా త్రవిణం త్వమేవ, త్వమేవ సర్వం మమ దేవ దేవ. శ్రీ సాయి దేవ. తల్లి తండ్రి గురువు దైవం సర్వం తానై నిస్వార్థ సేవయే తన ఆయుధంగా చేసుకుని మానవుని మాధవనిగా మలచడానికి ఎంతో దయతో దివి నుండి భూకి దిగి వచ్చిన కలియుగ చక్రవర్తి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాదపద్మములకు శతకోటి ప్రణామములు సమర్పిస్తూ, ఆ ప్రేమ స్వరూపుడైన సాయి భగవానుడు నడయాడిన శాంతిధామైన ప్రశాంతిలయానికి శ్రోతలందరినీ ఎంతో ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మీరు ప్రస్తుతం రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. ఈనాటి తెలుగు ప్రసారాల్లో రేడియో సాయి తెలుగు బృందం నుండి శ్రీ సత్యసాయి దివ్య సందేశారి కార్యక్రమాన్ని మీకు అందించడానికి వచ్చింది గణేష్. గత కొన్ని వారాలుగా మనం భగవంతునికి సమర్పించుకోవలసిన అష్ట విధములైనటువంటి పుష్పముల గురించి మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం. అహింసా ప్రథమం పుష్పం, పుష్పమింద్రియ నిగ్రహం, సర్వభూత దయాపుష్పం, క్షమాపుష్పం, శాంతపుష్పం, తపఃపుష్పం, ధ్యానపుష్పం, సత్యపుష్పం. ఈ విధంగా 8 రకములైనటువంటి పుష్పాలను మనం భగవంతునికి ఏ విధంగా సమర్పించుకోగలమో అనే విషయానిపై మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం. ఆ పరంపరలో అహింసా పుష్పం, ఇంద్రియ నిగ్రహ పుష్పం, సర్వభూత దయాపుష్పం గురించి మనం గత కొన్ని వారాలుగా మాట్లాడుకుంటూ ఉన్నాం. మరి ఈనాడు మనం ఒక ప్రత్యేకమైన పుష్పాన్ని గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈనాటి కార్యక్రమంలోకి వెళ్లే ముందు మీకందరికీ ఒక చిన్న సంఘటనను చెప్పబోతున్నాను. ఒకసారి ఒక హోటల్లో 3 మహిళలు ఏదో చర్చించుకుంటున్నారట. చర్చించుకుంటున్న అంశం ఏంటంటే బొద్దింక. ఆ బొద్దింక గురించి ఏదో వీళ్ళ 3 మాట్లాడుకుంటున్నారు. మాట్లాడుకుంటూ వాళ్ళు వాళ్ళ టేబుల్స్ మీద ఉన్నటువంటి ఆ ఆహార పదార్థాలను స్వీకరిస్తున్నారు. ఎక్కడి నుంచో అనుకోకుండా ఒక బొద్దింక వచ్చి ఒక మహిళ భుజం మీద వాలింది. అంతే, వాలగానే ఆవిడ ఏమాత్రం ఆగకుండా దాన్ని దులపడానికి అన్ని ప్రయత్నాలు ప్రారంభించింది. అరుస్తూ, బిగ్గరగా అరుస్తూ ఆ టేబుల్ నుంచి లేచి, కుర్చీలోంచి లేచి తన చేత్తో ఆ భుజం మీద ఉన్నటువంటి ఆ బొద్దింకను దురిపివేసింది. అరుస్తూ అరుస్తూ ఆ బొద్దింక వెళ్లి మరొక మహిళపై పడి వాలింది. మరి ఆ తరువాత ఆ మహిళ కూడా ఎంతో గట్టిగా అరుస్తూ, అరే బొద్దింక బొద్దింక అంటూ ఏమాత్రం సహనం లేకుండా దాన్ని పారవేయడానికి ప్రయత్నించింది. అలాగా 2 ఆ బొద్దింక వాలి అటువైపుగా వస్తున్న హోటల్ వెయిటర్పై అది వెళ్లి వాలింది. హోటల్ వెయిటర్ ఏమాత్రం చలించకుండా అలాగా నెమ్మదిగా ఆ బొద్దింకను తన ఎడంచేత్తో అలా మెల్లగా పట్టుకుంటూ దాన్ని బయటకు తీసుకువెళ్లి నెమ్మదిగా పడవేశాడు. ఈ సంఘటనలోని ముఖ్యమైన అంశమేంటో ఎవరన్నా గమనించారా? ఈ 3 మహిళలు ఈ బొద్దింక వలన వాళ్ల సహనాన్ని కోల్పోయింది. మరి ఆ బొద్దింక వల్ల సహనాన్ని కోల్పోయినట్లయితే ఆ వెయిటర్కి ఏ విధంగా ఆ సహనం తన అందుబాటులో ఉంది, తన చెప్పు చేతల్లో ఉన్నది అని ఎప్పుడైనా ఆలోచించామా? వీళ్లు ఈ అసహనానికి గురవడానికి కారణం వాళ్ల మనస్సు. వెయిటర్ అంత నిశ్చలంగా ఉండడానికి కారణం కూడా అతని మనస్సే. మరి ఈ క్షమ, సహనము అనే గుణాన్ని మనం ఏ విధంగా పెంపొందించుకోగలం అనేది మనం ఈనాటి కార్యక్రమంలో తెలుసుకోబోయే విషయం. క్షమా పుష్పం అనేది ఎంతో ముఖ్యమైన పుష్పంగా భగవాన్ బాబావారు పరిగణిస్తున్నారు. ఒక భక్తునికి ఎప్పుడైతే క్షమ అలవరుతుందో ఆ భక్తుడు ఉత్తమమైన స్థాయికి చేరతాడని భగవాన్ బాబావారు ఎన్నో మార్లు తమ ఉపన్యాసాల్లో భక్తులకు, విద్యార్థులకు ఎన్నో సంభాషణల్లో చెప్పారు. మరి ఈనాటి కార్యక్రమంలో మనం ఈ క్షమ అనేది ఏ విధంగా పెంపొందించుకోగలం, అసలు క్షమను ఎందుకు పెంపొందించుకోవాలి, ఏ పరిస్థితుల్లో ఈ క్షమ అనేది మనం ఆచరణలో పెట్టాలి అనే విషయాలు కొంచెం విస్తృతంగా మాట్లాడుకుందాం. ముందుగా అసలు ఈ క్షమ అంటే ఏంటి, మరి ఈ క్షమ తాలూకా ప్రాముఖ్యత ఏంటో స్వామివారి గణంలోనే మనం విని ఆ తర్వాత కార్యక్రమంలోకి ముందుకు వెళదాం.
క్షమ అనేటువంటిది ఒక ప్రాణం వంటిది.
పేషెన్స్ ఇస్ వెరీ లైఫ్ ప్రిన్సిపల్.
పొగకు మూలము నిప్పుల పుంజముండా.
When there is fire at the base that leads to the smoke that
Railu
comes out.
రైలు పరుగుకు నడివెత్తు డ్రైవర్ ఉండా.
When there is a driver that drives the engine.
ఆటోమేటిక్ లైట్ కు అవధులుండా.
When the automatic light has got its boundaries.
ఒకడు సృష్టిని జీవింపనెవరు గది.
Should there not be a creator behind the creation?
ఒకడు సృష్టిని కల్పింపనుండవలదే.
Should there not be a creator behind the creation?
కనుకనే ఈ క్షమ అనేటువంటిది సర్వమును కూడా సృష్టిస్తూ వచ్చింది.
అండ్ దేర్ఫోర్ దిస్ ఫర్బేరెన్స్ ఇస్ ద కాజ్.
ఏనాడు మానవుడు క్షమను కోల్పోయాను, ఆనాడే అన్ని కూడాను క్షయంగా మారిపోయినాయి.
దట్ డే ది క్షమ, దిస్ పేషెన్స్ ఇస్ గాన్, ఇట్ లీడ్స్ టు క్షయ, ద డిక్లైన్.
పేరు ప్రతిష్టలు ఎందుకని, కీర్తి గౌరవములు ఎందుకని దేశమును క్షీణించిపోవడానికి మూల కారణము ఈ క్షమను కోల్పోవటమే.
Countries have lost their name, prestige, dignity and repute because they have lost this patience.
Kanuka chama aneetundi danini manaku kashtam yende dinni manam poshistu raavali.
In fact the patience has got to be observed and fostered in times of troubles.
Chamana manam poshinchu lekapoyinappudu manalo balaheenatulanta abhiruddhi avutayi.
When there is no patience, naturally we turn very weak.
ఈ బలహీనతల వల్లనే దుర్గుణములు, దురాలోచనలు మనలో ఆవిర్భవిస్తుంటాయి.
The weakness subsequently leads to bad feelings, bad sentiments, bad thoughts.
ప్రపత్తులతో ఉండినటువంటి మానవుడు కూడాను ఈ క్షమను కోల్పోవడం చేతనే తాను కేవలము ఒక మూర్ఖుని వలె తయారవుతున్నాడు.
One might be great in respect of devotion and sincerity. Because when there is no patience, naturally he loses everything on hand.
కనుకనే మొట్టమొదట మనము ఈ క్షమను పెంచుకోవాలి.
Therefore, we have to grow more and more in patience.
అసలు ఈ క్షమ అంటే ఏంటి మనం ఎప్పుడన్నా ఆలోచించి చూసామా? స్వామి ఒక పద్యంలో ఈ విధంగా క్షమ గురించి వివరిస్తున్నారు.
క్షమ సత్యము క్షమధర్మము క్షమ సత్యము క్షమ ధర్మము క్షమ యోగము క్షమ అహింస క్షమ ధర్మము క్షమ సంతోషము సమధర్మము క్షమ సర్వస్వము సర్వలోకములందు క్షమ సర్వస్వము సర్వలోకములందు.
ఈ క్షమ అనేది మన ప్రాణంతో సమానమని స్వామి చెప్తున్నారు. మరి అలాంటి క్షమ గురించి మనం తెలుసుకోవలసిన అవసరం ఎంతైనా ఈనాడు ఉంది. ఈ క్షమ నిత్య జీవితంలో మనం ఎదుర్కొనే ప్రతి పరిస్థితి యందు మనం దాన్ని ఆచరణలో పెట్టే అవకాశం వస్తుంది మనకి. మరి ఈ క్షమ, స్వామి ఈ పద్యం ద్వారా క్షమ సత్యం అంటున్నారు, క్షమ ధర్మం అంటున్నారు, క్షమే ప్రాణం అంటున్నారు. మరి ఈ క్షమ గురించి మనం ఏం తెలుసుకుందాం? ఈ క్షమ సత్యం అనేది తీసుకున్నట్లయితే మనం హరిశ్చంద్రుని కథ వింటూనే ఉన్నాం. హరిశ్చంద్రుడు సత్యవాక్ పరిపాలనకు సత్యానికి పెట్టినది పేరు. మరి అట్లాంటి సత్యాన్ని ఎన్ని కష్టములు ఎదుర్కొన్నప్పటికీ ఆ సత్యాన్ని విడవకుండా తను తన సహనంతో తన క్షమతో ప్రతి కష్టాన్ని ఎదుర్కొంటూ వచ్చి చివరకు భగవత్ కృపకు పాత్రుడై తన సత్యాన్ని విడవకుండా పట్టుకున్నందుకు తిరిగి తన రాజ్యాన్ని, తన ఆలిని, తమ బిడ్డలను తిరిగి తెచ్చుకుంటాడు. అది క్షమ యొక్క శక్తి. మరి క్షమ ధర్మము. పాండవులను మనం ఉదాహరణగా తీసుకున్నట్లయితే పాండవులు ఎన్నో కష్టాలకు గురయ్యారు. గురైనప్పటికీ ధర్మరాజు క్షమను ఎప్పుడూ కోల్పోలేదు. శ్రీకృష్ణుని అండలో క్షమను ప్రతి క్షణం తను అలవరుచుకుంటూ తన నిత్య జీవితంలో ఆచరిస్తూ వచ్చాడు. అందుకే చివరకు తన రాజ్యాన్ని తిరిగి సంపాదించుకుని చరిత్రలో, ఇతిహాసాల్లో చిరస్మరణీయంగా నిలిచిపోయారు. మరి ఈ క్షమ అంటే ఏమిటి? దీనికి ఒక నిర్వచనం అంటూ ఉండాలి కదా. సహనాన్ని కోల్పోకుండా ఉండవడం. సహనాన్ని ఎప్పుడైతే మనం కోల్పోతామో అప్పుడు క్షమను కోల్పోయిన వారవుతాం. శరణాగతి తత్వాన్ని కలిగి ఉండటం అనేది క్షమలోని అద్భుతమైన లక్షణం. మీకు ఒక చిన్న కథ చెప్తాను. ఒకసారి ఒక వ్యాపారవేత్త ఉన్నాడు, చీరలు అమ్ముతున్నాడు. ఆ చీరలు కొనే కొట్టులోకి ఒక అల్లరి పిల్లవాడు వచ్చాడంట. అల్లరి పిల్లవాడు వచ్చి, సార్, నాకు చీర కావాలి అని అడిగాడట. అప్పుడు ఆ చీరల వర్తకుడు ఒక చీర తీసుకుని బయటకు చూపించాడు. ఆ అబ్బాయి ఎంతో అల్లరివాడు అని ఆ అబ్బాయికి అతనికి తెలియదు పాపం. ఆ చీర చూసి, ఇది ఎంత అని ఆ కుర్రవాడు అడిగాడు. అప్పుడు ఆ వర్తకుడు, ఇది 400 రూపాయలు అని చెప్పి ఆ అబ్బాయితో అన్నాడు. అప్పుడు ఆ అబ్బాయి ఆ చీరను తీసుకుని 2 ముక్కలుగా చీల్చి, ఇప్పుడు ఇది దీని ఖరీదంత అని అడిగాడంట. ఆ వర్తకుడు ఏమాత్రం కోపం తెచ్చుకోకుండా, ఇది ఒక్కొక్కటి 200 రూపాయలు బాబు అన్నాడంట. ఇంకా విసిగించాలని ప్రయత్నిస్తూ ఆ కుర్రవాడు ఆ చీరను ఇంకో 2 ముక్కలు చేశాడంట, ఒక్కొక్కటి 2 ముక్కలుగా. చివరికి ఆ చీర 4 ముక్కలైంది. ఇప్పుడు దీని ఖరీదంత అని అడిగాడట. అప్పుడు ఆ వర్తకుడు అదే నిశ్చలమైన మొహంతో, అదే చిరునవ్వుతో, ఇవి ఒక్కొక్కటి 100 రూపాయలు బాబు అన్నాడట. ఆ అల్లరి పిల్లవాడు ఈ వర్తకుడి యొక్క ప్రవర్తనకు ఎంతో ఆశ్చర్యపోయి తన అల్లరి మానేసి నిలిపివేసి అడిగాడంట, సార్, మీరు నేను ఇంత అల్లరి చేస్తున్నా, ఈ చీరను 4 ముక్కలు చేసినా మీరు నా మీద ఎందుకు కోపం తెచ్చుకోలేదు అని అడిగాడంట. అప్పుడు ఈ వర్తకుడు చెప్పిన ఈ సమాధానం మనందరికీ ఎంతో చక్కగా వర్తిస్తుంది. క్షమకు ఎంత శక్తి ఉందో మనకు తెలుస్తుంది. ఆ వర్తకుడు చెప్పాడంట, బాబు, ఈ చీర యొక్క ఖరీదు 400 రూపాయలు మాత్రమే. నేను గనక నువ్వు చింపినప్పుడు నీ మీద అరిచి ఉంటే నాకు దానివల్ల అనారోగ్యం వస్తుంది, కోపం వస్తుంది, నేను మనశ్శాంతిని కోల్పోతాను. ఆ మనశ్శాంతిని మళ్లీ తిరిగి రప్పించుకోవడానికి నేను ఒక డాక్టర్ దగ్గరికి వెళ్లి దానికోసం మందులు తీసుకుని నానా కష్టాలు పడాలి. మరి ఆ కష్టాలన్నీ పడే బదులు ఈ 400 రూపాయలు పోతే పోని అనుకుంటే సరిపోతుంది కదా, అది కూడా నా మంచి కోసమే అవుతుందని నేను తలుచుకోవచ్చు కదా అని సమాధానమిస్తాడు. చూసారా ఎంత ముఖ్యమో. ఈ క్షమ అనేది మన మనసులో పెంపొందించుకున్నప్పుడు మనలో ఏ విధమైన కల్లోలాలు, ఏ విధమైన అలజడులు మన మనసులో రావు. వచ్చినప్పుడు ఎంతో నిశ్చలంగా సహనంతో ఉండటం వల్ల మన మనసు కుదుటుగా ఉంటుంది. దానివల్ల మన చుట్టూ ఉండే పరిస్థితులు మనకు అనుకూలంగా మారే అవకాశాలు ఎక్కువవుతాయి. మరి ఇంత అద్భుతమైన క్షమను మనం ఇంకా ముందు ముందు తెలుసుకుందాం. మనం పురాణ ఇతిహాసాల్లో చూసినట్లయితే పరీక్షన్ మహారాజు యొక్క కథను మనం ఒకసారి చూద్దాం. పరీక్షిత్తు పాపం ఒకరోజు వేటకు వెళ్లి ఎంతో దాహంతో తిరిగి మతంగముని ఆశ్రమానికి వస్తాడు. ఆశ్రమానికి వచ్చి పాపం దాహంతో నీరు కోసం వెతుకుతూ ఉంటాడు. అదే సమయంలో ఆ ముని పాపం జపం చేసుకుంటూ ఉంటాడు. తను ఎంతో కష్టంలో ఉన్నాడు పరీక్షన్ మహారాజు. ఆ కష్టంలో ఆ ముని తనకు జవాబు ఇవ్వక, తనకి మంచినీరు ఇవ్వకపోయేసరికి కోపోద్రిక్తుడై అతని మెడలో చనిపోయిన ఆ పావుని వేసేస్తాడు. చూశారా, అక్కడ తన సహనాన్ని కోల్పోయాడు పరీక్షన్ మహారాజు. ఆ తర్వాత ఏమైంది? ఏ ముని మెడలో అయితే పావు వేశాడో ఆ ముని ఏమీ పట్టించుకోలేదు. తన ధ్యానంలో జపంలో నిమగ్నుడై ఎంతో ప్రశాంతంగా సహనంతో జపంలో ఉన్నాడు. కాని అతని కొడుకు వచ్చి ఈ సంఘటనను చూసి తన తండ్రి మెడలో ఎవరు ఈ పావుని వేశాడు అన్న ఒకే ఒక్క ఉద్దేశంతో ఎంతో కోపోద్రిక్తుడై శాపానికి గురి చేస్తాడు పరీక్షన్ మహారాజుని. అక్కడ ఆ ముని యొక్క కొడుకు కోపానికి గురవుతాడు, తన సహనాన్ని కోల్పోతాడు. అసలు పరిస్థితి ఏమైంది అని ఆలోచించను కూడా ఆలోచించలేదు. తద్వారా తర్వాత మనకు తెలిసిన కథ ఏంటంటే, పరీక్షన్ మహారాజు పాము కాటుకు గురై చనిపోవాలి అన్న శాపం ఆ ముని యొక్క కుమారుడు అందిస్తాడు. చూశారా, పరీక్షన్ మహారాజు తప్పు చేశాడు, కాని ముని తాలూక గుణమేంటి? ఎంతో శాంత స్వభావంతో జపతపాలు జరుపుకునే ఆ ముని ప్రశాంతంగా ఒక్కసారి ఆలోచించి స్పందించకుండా ఉండవలసింది. స్పందించకుండా ఒక్కసారి ఆలోచన చేసి అసలు ఏమైంది, ఎవరు వచ్చారు, ఎందుకు వేశారు అనే ప్రశ్నలు వాళ్ల తండ్రి గారిని అడిగి ఉంటే పరిస్థితులు ఇంతవరకు వచ్చేవి కావు. కాని కథలో ఇంకొక భాగం ఏంటంటే, ఇది కూడా మనకందరికీ మంచిదైంది, అలా చేయటం వల్లనే కదా మనందరికీ భాగవతం వచ్చింది. ఇంకొక ఉదాహరణ తీసుకున్నట్లయితే మనం రావణాసురుణ్ణి తీసుకుందాం. ఎంత జ్ఞాని, ఎంత చదువరి అయినప్పటికీ శూర్పణఖ వచ్చి రాముని గురించి, సీత గురించి, లక్ష్మణుడి గురించి చెడు మాటలు చెప్పినప్పుడు అసలు పరిస్థితి ఏమైంది అని కనుక్కోకుండా రావణాసురుడు కోపోద్రిక్తుడై వెంటనే రామునిపైన సీతపైన ప్రతీకారం తీర్చుకోవాలనే అహంకారంతో వెంటనే బయలుదేరి సీతను అపహరించి తీసుకుని వచ్చి చివరకు రామరావణ యుద్ధంగా ఆ పరిణమించి రామాయణంలో ఒక రామాయణాన్ని చిరస్మరణీయం గావించింది. మరి దీనికి కారణం అసహనంగా ఉండి సహనాన్ని కోల్పోయి క్షమను కోల్పోవటమే కదా. జీవితంలో ఎదురయ్యే ఎన్నో సమస్యలు, క్లిష్ట పరిస్థితుల గురించి మనం ఆలోచిస్తే ప్రతి క్షణం మనం జీవితంలో సమస్యలు ఎదుర్కొంటూనే ఉంటాం. కాని ఆ సమస్యను ఏ విధంగా ఎదుర్కొన్నాం అనేది చాలా ఆలోచించవలసిన విషయం. శాంతంగా ఆలోచించి పరిస్థితులు మనకి ప్రతికూలంగా ఉన్నాయా, అసలు జరిగిందేమిటి అన్న విశేషాలు మనం బాగా ఆలోచన చేసి డిస్క్రిమినేషన్ పవర్, అంటే మనం ఏది మంచి ఏది చెడు, ఇది చేస్తే మంచిదా కాదా అన్న ఆలోచన వ్యత్యాసం మనం తెలుసుకుంటే మనం ఈ సహనాన్ని కోల్పోకుండా ఉంటామనేది స్వామి ఎప్పుడూ చెప్తూ ఉంటారు. మరి ఈ చక్కని పాట అనంతరం మనం ఈ క్షమ గురించి మరికొన్ని విశేషాలు తెలుసుకుందాం.
నా జీవిత కలశం బలవే చింతనులే
ఒకసారి ఒక గురువు దగ్గరికి ఒక శిష్యుడు వస్తాడంట. శిష్యుడొచ్చి, గురువు గారు, నాకు మంత్రోపదేశం చేస్తారా అని అడిగాడంట. అడిగి అప్పుడు ఆ గురువు చెప్తాడు, బాబు, నీకొక మంత్రాన్ని ఉపదేశిస్తాను, కాని నా శిష్యుడు అవ్వాలంటే ఒక సంవత్సరం తర్వాత దీన్ని బాగా స్మరించిరా నా దగ్గరికి అని చెప్తాడంట. చెప్పి ఆ శిష్యుడిని పంపిస్తాడు. ఆ అబ్బాయి సంవత్సరం తర్వాత చక్కగా ఈ మంత్రాన్ని జపించి తిరిగి వస్తాడు. వచ్చే సమయంలో పాపం ఆ గురువు యొక్క ఆశ్రమంలో శుభ్రం చేసే ఒక ఆవిడ ఆ చెత్త వేస్తుండగా అది అతని మీద, ఆ శిష్యుడి మీద పడుతుంది. ఎంత కోపంతో ఆవిడ మీద అరుస్తాడు ఆ శిష్యుడు. వచ్చి గురువు గారికి దండం పెట్టుకుంటాడు. దండం పెట్టుకున్నప్పుడు గురువు అంటాడు, బాబు, నువ్వు తిరిగి వెళ్లి ఆ జపాన్ని మళ్లీ గావించుకుని ఇంకొక సంవత్సరం తర్వాత రా అంటాడు. పాపం ఏమైందో తెలియక తిరిగి ఆ శిష్యుడు ఒక సంవత్సరం తర్వాత ఈ మంత్రాన్ని మళ్ళా 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 నిత్యం జపిస్తూ చివరకు సంవత్సరం పూర్తయిన తర్వాత మళ్లీ గురువు గారి ఆశ్రమానికి వస్తూ ఉంటాడు. వస్తూ ఉండే సమయంలో మళ్లీ ఇదే జరుగుతుంది. ఆశ్రమాన్ని శుభ్రం చేసే ఆవిడ ఆ చెత్తను ఆ అబ్బాయి మీదకి వేస్తుంది. ఆ అబ్బాయికి, ఆ శిష్యుడికి చాలా కోపం వచ్చి మళ్లీ ఆవిడ్ని తిడతాడు. తన సహనాన్ని కోల్పోతాడు, తన క్షమని మరిచిపోతాడు. మళ్లీ గురువు దగ్గరికి వస్తాడు. గురువు అంటాడు, బాబు, నువ్వు నేను చెప్పినది ఇంకా చేయలేదు, తిరిగి ఇంకొక సంవత్సరం ఈ జపాన్ని చేసి నేనిచ్చిన మంత్రాన్ని బాగా జపించి తిరిగిరా అని పంపించి వేస్తాడు. అప్పుడు ఆలోచించసాగుతాడు ఆ శిష్యుడు, ఏమిటి తను చేసిన తప్పు అని. వెళతాడు, మళ్లీ ఒక సంవత్సరం పాటు ఆ జపాన్ని చక్కగా చేసుకుని వస్తూ ఉంటాడు గురువు ఆశ్రమానికి. మళ్లీ అదే సంఘటన జరుగుతోంది. ఆశ్రమాన్ని తుడిచే ఆవిడ ఆ చెత్తను వేసేటప్పుడు ఈ అబ్బాయి మీద పడుతుంది. అప్పుడు ఈ శిష్యుడు చక్కగా నదికి పోయి స్నానం చేసి తిరిగి వచ్చి ఆవిడికి దండం పెట్టి, అమ్మా, నాకు ఈ 3 సంవత్సరాల్లో మీరు చాలా చక్కని గుణపాఠాన్ని నేర్పారు. నాకు క్షమ అనే మంచి అలవాటును నాకు పెంపొందించుకునే విధంగా మీరు నాకు సహాయపడ్డారు అని ఆవిడికి నమస్కారం చేసి గురువు దగ్గరికి వెళ్తాడు. వెళ్లినప్పుడు గురువు ఎంతో సంతోషించి, బాబు, ఇప్పుడు నువ్వు నా శిష్యుడు అవ్వడానికి అర్హుడవు. నువ్వు క్షమాగుణాన్ని పెంపొందించుకుని వచ్చావు. ఏ మంత్రం కన్నా నువ్వు నేర్చుకున్న ఈ క్షమాగుణం అనేది ఎంతో ముఖ్యమైనది. ఇది జీవితంలో నిన్ను పైకి తీసుకుని వెళ్తుంది అని చెప్పి తన్ని ఆశ్రమంలో చేర్చుకుని శిష్యుడిగా చేర్చుకున్నాడు. చూసారా ఈ క్షమకు ఎంత అద్భుతమైన లక్షణము. ఈ క్షమ అనేది మనం ఉండే పరిసరాలను బట్టి, మనం ఉండే కంపెనీని బట్టి కూడా మనకి అలవరుతుంది. 2 ఉదాహరణలు మనం తీసుకుందాం. ఒక పక్క భీముడైతే పాండవుల వైపు, మరొక వైపు కౌరవుల వైపు దుర్యోధనుని తీసుకుందాం. వీరిద్దరి మధ్యన ఉన్న వ్యత్యాసమేంటి? ఇద్దరూ బాగా బలవంతులు, ఇద్దరూ కోపం ఉన్నవాళ్లే. కాని భీముడు ధర్మరాజు పక్కని ఉంటాడు, కృష్ణుడి పక్కని ఉంటాడు. కృష్ణుడు, ధర్మరాజు ఎప్పుడూ భీముడికి కోపం వచ్చినా సరే తనని క్షమతో ప్రవర్తించమని, సహనాన్ని కోల్పోవద్దని చెప్తాడు. ఇద్దరు చెప్పిన మాటలు జాగ్రత్తగా విన్న భీముడు తన క్షమను కోల్పోకుండా, తన నిగ్రహాన్ని కోల్పోకుండా తనను తాను నిలదొక్కుని ఆపుకుంటాడు. కాని దుర్యోధనుడు శకుని పక్కనే ఉండటం వల్ల శకుని చెప్పిన మాటలు అన్నీ విని కోపోద్రిక్తుడవుతూ ఉంటాడు, అసూయను అలవరుచుకుంటాడు. తద్వారా క్షమ అనే మంచి గుణాన్ని ఏమాత్రం అలవరుచుకోడు. అందుకే యుద్ధంలో దుర్యోధనుడు ఓడిపోయాడు, భీముడు గెలిచాడు. ఈ యుద్ధం ఎవరికి? ఈ జీవితమనే యుద్ధంలో భీముడు గెలిచాడు, దుర్యోధనుడు ఓడిపోయాడు. చూశారా క్షమ ఎప్పుడైతే ఉందో మనం జీవితమనే ఈ యుద్ధంలో తప్పకుండా గెలుస్తామనేది ఈ కథ యొక్క ఉదాహరణ ద్వారా మనం తెలుసుకోవచ్చు. స్వామంటారు, చిన్నప్పటి నుంచే మనం ఈ క్షమ అనే గుణాన్ని అలవర్చుకోవాలి. ఒక ఉదాహరణ తీసుకుందాం. మనం పొట్లకాయ పెరట్లో పెంచుకోవాలనుకుంటే ఏం చేస్తాం? అది తిన్నగా నిటారుగా పెరగాలంటే అది చిన్నగా ఉన్నప్పుడే, మొక్కగా ఉన్నప్పుడే దానికి కిందని ఒక బరువైన రాయిని తాడు వేసి కడతాం. అప్పుడు అది నిటారుగా పెరుగుతుంది, లేకపోతే దానికి వంకర్లొస్తాయి. అదేవిధంగా చిన్నతనం నుంచే మనం క్రమశిక్షణ, ఈ క్షమ, సహనం అనేది అలవర్చుకున్నప్పుడే మనం పెద్దయిన తరువాత అవి మనలో జీర్ణించుకుపోయి మనం చేసే ప్రతి పనిలో అవి నిక్షిప్తమై మనం చేసే కర్మలలో అవి గోచరమవుతాయి. మరి స్వామి ఈ చిన్నతనంలో మనం ఎందుకు సహనాన్ని, ఈ క్షమను నేర్చుకోవాలో చెప్పగా విందామా?
ఈ చిన్న వయసు చాలా ప్రధానమైనటువంటిది.
దిస్ ఏజ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
అన్నింటినీ తట్టుకుని నెట్టుకుని పోయేటువంటి ఒక వయసు ఇది.
దిస్ ఏజ్ వెన్ యూ కెన్ ఫేస్ రెసిస్ట్
ఎనీ వయసు నుండే నీవు క్షమను సాధించకుండా పోతే ఇంక వృద్ధాప్యములు ఏమి సాధించగలవు?
ఇఫ్ యూఆర్ నాట్ పేషెంట్ ఎనఫ్ నౌ, హౌ కెన్ యూ బి పేషెంట్ లేటర్?
దైవాన్ని ఏమాత్రము స్మరించలేవు.
అండ్ యూ కెనాట్ థింక్ ఆఫ్ గాడ్ లేటర్.
పద పదమంచు కింకరులు పాశములు ఆగేడు వేళ,
వెన్ ది మెసెంజర్స్ ఆఫ్ డెత్ ఆర్ డ్రాగింగ్ యువర్ బాడీ హరీ,
తమ తమ బయట పెట్టుడికి లాభం లేదని చెప్పు వేళ,
గివింగ్ ఆల్ ది హోప్ ఇన్ ది బాడీ వాజ్ ఆస్క్డ్ టు బి కెప్ట్ ఆన్ ద స్ట్రీట్,
ఆరు బిడ్డను లబలబ ఏడ్చివేడ,
ద వైఫ్ అండ్ చిల్డ్రన్ స్టార్ట్ క్రయింగ్ బికాస్ ఆఫ్ ద లాస్,
తరమా హరినామం నోటని బలక,
ఈజ్ ఇట్ పాసిబుల్ టు సింగ్ ది గ్లోరీ ఆఫ్ గాడ్ దెన్?
ఇది అసాధ్యం కాదు,
ఇట్ ఇంపాసిబుల్,
అయ్యే పని కాదు,
ఇట్ ఇంపాసిబుల్.
కనుకనే మనము దాని ధైర్యాన్ని ఈ వయసులోపనే మనం సాధించుకుంటూ రావాలి.
వీ షుడ్ హావ్ ఫుల్ కరేజ్ రైట్ నౌ.
క్షమను మనం స్టాప్ చేసుకోవాలి.
వి షుడ్ స్టార్ట్ పేషెన్స్ నౌ.
ఈ క్షమను మనం ప్రోగు చేసుకోవాలి.
అండ్ వి షుడ్ కలెక్ట్ ఎ లాట్.
క్షమను జీవితంలో గట్టిగా ఒక అస్త్రంగా తీసుకోవాలి.
వి హావ్ టు స్ట్రెంగ్థెన్ దిస్ పేషెన్స్ అండ్ మేక్ ఇట్ ఎ
బలహీన స్టార్ట్స్ వచ్చినప్పటికి ఇది తప్పు, నాలో ఈ క్షమ లేకపోవటం వల్లే ఇది వచ్చి చేరిపోతున్నాయి అని తన క్షమపైనే తాను సాటిగా ఉండాలి.
When certain bad thoughts come to you, you should examine yourself, find out that you're lost patience.
ఈ చమనే ఉంటుంటే ఈ థాట్స్ రావడానికి అవకాశం లేదు.
In fact, when the quality of forbearance is in me, such thoughts can't come.
నీవు తలుపులే వేసుకుని ఉంటుంటే లోపల ప్రవేశించడానికి ఎవరికి సాధ్యమవుతుంది?
When you close your doors, who can enter?
కనుకనే క్షమ అనేటువంటి యొక్క డోర్స్ నీవు భద్రమైన వేసుకోవాలి.
అండ్ హ్యావ్ దిస్ డోర్స్
టైగో. ఆధ్యాత్మిక మార్గంలో అభివృద్ధి కావాలని కోరేటువంటి వ్యక్తులకు క్షమ చాలా ప్రధానము, ప్రమాణము.
దోస్ హూ వాంట్ టు ప్రోగ్రెస్ ఇన్ ద స్పిరిచువల్ ఫీల్డ్ పేషెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్.
కనుక క్షమ అనేటువంటి దానిని మనం ఎంతనో సాధిస్తూ రావాలి.
దేర్ఫోర్ ఇట్ అచీవ్ అండ్ అటైన్
అడుగడుగునకు కూడాను ఆ క్షమ అనేటువంటి పరీక్ష చేస్తూ వస్తుంది.
అట్ ఎవ్రీ స్టెప్ ద పేషెన్స్ టెస్ట్ యూ.
కానీ నీవు కూడా జాగ్రత్తగా ఉండాలి.
యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్.
మీ టీచర్ ఎప్పుడు మీకు టెస్ట్ పెట్టాడో.
వెన్ యూర్ టీచర్ ఈస్ గోయింగ్ టు టెస్ట్ యూ.
కానీ ఆ టెస్ట్ కి ఎప్పుడు కూడా నీవు సిద్ధంగా ఉండాలి.
బట్ యూ షుడ్ బి ఎవర్ రెడీ.
అయ్యో నేను చదువుకోలేదు ఏంటంటే ఎవరు తప్పది.
ఇఫ్ యు సే ఐఎమ్ నాట్ ప్రిపేర్డ్ హూజ్ మిస్టేక్ ఇస్ ఇట్.
ఎప్పుడు నీవు రెడీగా ఉండాలి.
యూ షుడ్ బి ఎవర్ రెడీ.
ప్రపంచం ఫోటోగ్రాఫర్స్ అంతా ఏం చేస్తారు?
What is that worldly photographers do?
అన్ని అరేంజ్మెంట్ చేసి
they make all arrangements.
Ready అంటారు, ఒత్తుతారు.
They say ready and they click the camera.
కానీ
but
ఆ ఫోటోగ్రాఫర్ అట్ట ఒత్తడు.
But there is divine photographer, he won't tell you like that.
ఎప్పుడు ఒత్తుతాడో ఏమో.
When he will click the camera.
నువ్వు రెడీగానే ఉండాలి.
But you should be ready always.
లేకుండా పోతే నీ ఫోటో పాడైపోతుంది.
అదర్వైజ్ యూ విల్ నాట్ గెట్ ఎ ట్రూ పిక్చర్.
అదే భగవత్ హృదయంలో చిత్రించుకోవటము, అది చెడ్డదిగా మారిపోతుంది.
వెన్ వన్స్ యూ థింక్ ఆఫ్ గాడ్ కంటిన్యూస్లీ దెన్ దేర్ విల్ బి యువర్ ఎవర్ ప్రిపేర్డ్.
కనుక ఎప్పుడు కూడా నువ్వు రెడీగా ఉంటుంది.
యూ షుడ్ ఆల్వేస్ బి రెడీ.
ఆల్వేస్ బి రెడీ.
ఆల్వేస్ బి రెడీ.
అదే నిజమైనటువంటి ఒక సాధన.
దట్ ఈస్ ది మెయిన్ స్పిరిచువల్.
అంత లేకుండా ప్రొద్దున మధ్యాహ్నం సాయంకాలం ఈ కాలాన్ని మనం అనుసరిస్తూ పోతుంటే కాలం మనలో చిక్కేటువంటిది కాదు.
ఇఫ్ యూ గో ఆన్ following the time as morning, noon and evening, you cannot catch hold of time. It's not your friend.
Kalani nee anusarinchali kaani nee kalani anusarinchadaniki veelledu.
And you have to follow the time.
Kalani ninnu anusarinchadu.
If time will ever follow you.
Kanukane
so
nee prathi vishayamlandu kudanu nee jagratha nee kaapadukovali.
In every aspect you have to be very careful.
Chinna naati nunche swami vaari jeevithanni manam teesukunnatlayite naa jeevithame naa sandesham ani cheppakani chepparu swami. Oka అద్భుతమైన విషయాన్ని మనం గమనిద్దాం స్వామివారి చిన్నతనం నుంచి. సత్యసాయినాథుడు చిన్నప్పుడు సత్యం అనే పేరుతో దివ్యబాలుడిగా ఉంటున్న రోజులవి. ఆ రోజుల్లో పుట్టపర్తి గ్రామంలో కొందరు పిల్లలు, ఈ రోజుల్లో కొన్ని గ్రామాల్లో వల్లనే ఎంతో పోకిరితనంతో ఉండేవాళ్లు. ఎవరైనా ప్రత్యేకంగా వ్యక్తిగతమైన పరిశుభ్రతతో చక్కని భాషతో మంచి ప్రవర్తనతో ఉంటే వాళ్లు ఎంతమాత్రం సహించేవాళ్లు కాదు. ఈ విశిష్టమైన వ్యక్తిని సామాన్యమైన స్థాయికి దిగజార్చి ఏడిపించటం, వెక్కిరించటం వాళ్లకు ఇష్టమైన విషయంగా ఉండేది. కోడిపిట్టల్ని తలక్రిందుగా వేలాడదీయటం, హృదయ వికారంగా కుక్కల్ని తనటం, ఎద్దుతోకల్ని పట్టుకుని వేలాడదీయటం, ఇటువంటి పనులు చేసేవారు దివ్యబాలుడైన సత్యాన్ని మానసికంగా బాధపెట్టి ఆనందించేవారు. వాళ్లను దండిస్తానని ఈశ్వరమ్మ కోపంతో బెదిరిస్తే వాళ్లు మరీ పెచ్చరిల్లిపోయేవారు. అయినా వాళ్లు శిక్షింపబడటం సత్యానికి ఎంతమాత్రం ఇష్టమయ్యేది కాదు. క్రమంగా సత్యానికి 7 సంవత్సరాల వయసు వచ్చింది. 3 మైళ్ల దూరంలో ఉన్న బొక్కపట్నం ప్రాథమిక పాఠశాలకు చదువు కోసం వెళ్లవలసి వచ్చింది పాపం మన స్వామికి. సత్యం ఉదయమే హడావిడిగా 8:30 గంటలకు స్కూలుకు వెళ్లి సూర్యాస్తమయం అయ్యే సమయానికి ఇంటికి తిరిగే వచ్చేవాడు. అతనితో పాటు స్కూలుకు వెళ్లిన దాయాదుల పిల్లలు, ఊర్లోని పిల్లలు సత్యం ప్రత్యేకమైన పరిశుభ్రతకు ఎంతో అసూయపడేవారు. సత్యం సాటివారిలో ఉన్నతుడిగా భాసించేవాడు. ఆ పిల్లలు గ్రామ సరిహద్దులు దాటే వరకు ఊరుకుని దారిలో ఉన్న నదిని దాటేటప్పుడు వారంతా సత్యం మీద పడి కాళ్లు పట్టుకుని లాగి ఈశ్వరమ్మ ఎంతో శ్రద్ధగా ఉతికి చదువు చేసిన బట్టల్ని తమ బట్టల కన్నా అసహ్యంగా ఉండే వరకు పాడు చేసేవారు. ఈశ్వరమ్మ ఎంత ప్రయత్నించినా సత్యం నుంచి ఆ దోషుల పేర్లు మాత్రం బయటకు వచ్చేవి కానే కావు. చీకటి పడగానే మినుకు మినుకుమనే చమురు దీపపు కాంతితో కూర్చుని, సత్య స్కూల్లోనూ మార్గమధ్యంలోనూ జరిగిన విషయాలను తల్లికి పాపం చెప్తూ ఉండేవారు. ఆ తల్లి కొడుకు మీద ఎంత ప్రేమతో ఆ పిల్లల ప్రవర్తనకు ఉడికిపోయేది. అయినప్పటికీ వాళ్ల పేర్లను మాత్రం సత్యం ఎన్నడూ తల్లికి చెప్పనే లేదు. సత్యంలో ద్వేషం కాని, ప్రతీకార వాంచ కాని, అసహ్యించుకొనటం కాని ఏ కోశానా లేవు. అంతెందుకు? సత్యానికి, అదే మన రాజుకు, తేలు కుట్టినప్పుడు, వింత వింతగా ప్రవర్తించడం ప్రారంభించినప్పుడు ఇంట్లో వాళ్లంతా ఏ దెయ్యమో భూతమో పట్టిందని అనుకుని భూత వైద్యుల దగ్గరికి తీసుకువెళ్లి చూపించినప్పుడు ఆ మాంత్రికుడు, ఆ భూత వైద్యుడు నానా చిత్రహింసలు మన స్వామిని పెట్టాడు. జుత్తును మొత్తం తీయించేసి కత్తితో నెత్తిమీద గాట్లు పెట్టి దాంట్లో నిమ్మరసం పిండి ఎంతో దారుణమైన హింస చేసినప్పటికీ మన స్వామి ఎంతో శాంతంగా క్షమతో ఆ మాంత్రికుణ్ణి, ఆ భూత వైద్యుణ్ణి క్షమించాడు. చూశారా, చిన్ననాటి నుండే స్వామి అంత క్షమాగుణాన్ని అలవర్చారు. మరి ఒకప్పుడు ఇటీవల కాలంలో ఎవరో అడిగారు, స్వామి మీరు భగవంతుడు కదా, చిన్న వయసులో ఇన్ని కష్టాలు పడే బదులు మీరు ఆ మాంత్రికుణ్ణి ఏదైనా చేయవలసింది కదా, ఎందుకు మీరంత కష్టాలకు గురయ్యారు అని ప్రశ్నించారట. ప్రశ్నించిన వారికి స్వామి ఎంత అద్భుతమైన సమాధానం చెప్పారు చూడండి. బంగారు, నేను నా జీవితమే నా సందేశం అని చెప్తున్నాను కదా, మరి చెప్పినప్పుడు నేను ఆచరించి చూపించాలి కదా. మనుషులు ఏ విధంగా కష్టాలను క్షమతో ఎదుర్కోవాలో నేను స్వయంగా ఆచరించి చూపించాను, అందుకోసమే అన్ని కష్టాలను నేను ఎదుర్కొన్నాను అని స్వామి చెప్పారు. కష్టాలలో ఎప్పుడూ మన వ్యక్తిత్వం, మన గుణగణాలు బయటపడిపోతాయి. కష్టం ఉన్నప్పుడు మనం దగ్గరదారిని ఎంచుకోవటం, సులువైన మార్గంలో వెళ్లాలని ప్రయత్నించడం జరుగుతూ ఉంటాయి. కాని ధర్మపరులైన వారు, ధర్మ మార్గంలో చెరించేవారు ఏనాటికి తమ మార్గాన్ని మార్చుకోక స్థిరంగా ఉండి క్షమను ప్రదర్శించి వారి గుణగణాలను, వారి వ్యక్తిత్వాన్ని, వారి శీలాన్ని కాపాడుకుంటారు. ఒక మంచి ఉదాహరణ చెప్తాం. మంచి కంపెనీ అనగా సత్సంగం లేకపోతే, మంచి మాటలు మన చుట్టూ ఉండేవాళ్లు చెప్పకపోతే ఏ విధమైన దారుణానికి దారితీస్తుందో అనే విషయాన్ని ప్రస్తావిస్తూ రెండు ఉదాహరణలు మనం చూద్దాం. రెండు రామాయణం నుంచి, ఒకటి కైకేయి, రెండవది లక్ష్మణుడు. ఏమైంది? కైకేయి విషయంలో కైకేయికి శ్రీరాముడంటే ఎంతో ప్రాణం, పంచప్రాణాలు. కౌశల్య కన్నా ఎక్కువ ప్రేమతో కైకేయి రాముణ్ణి చూసుకునేది. కాని మంధర చెప్పిన మాటలు, ఆ విషపరమైన మాటలు విని ఏమాత్రం ఆలోచించకుండా రామునిపై ఉన్న ప్రేమను కూడా తాను మర్చిపోయి దశరథ మహారాజుని తన కోరికలు తీర్చవలసిందని, భరతుణ్ణి రాజుగా చేయవలసిందని, రాముణ్ణి అడవులకి పంపించవలసిందని కోరింది. తను ఆ డిస్క్రిమినేషన్ పవర్ అనేది మర్చిపోయింది, క్షమను మర్చిపోయింది, సహనాన్ని కోల్పోయింది. తద్వారా రాముడు అడవుల పాలయ్యాడు. మరొక వైపు మనం చూస్తే, అడవిలో ఉంటుండగా భరతుడు తన యావత్ సైన్యంతో రాముణ్ణి తిరిగి అయోధ్యకు తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో వస్తూ ఉంటాడు. దూరం పర్ణశాల నుంచి లక్ష్మణుడు అది చూసి రాముడి దగ్గరికి పరిగెత్తుకొంచు వచ్చి, అన్నా, భరతుడు తన సైన్యంతో మన మీద దండెత్తడానికి వస్తున్నాడు అని రాముడికి చెప్తాడు. కాని రాముడు ఎంతో శాంతంగా, ఎంతో సహనంతో, ఎంతో క్షమతో విని, లక్ష్మణ, నువ్వు తప్పుపడ్డావు, ఒక్కసారి పోయి చూడు, భరతుడు ఆ ఉద్దేశంతో మన దగ్గరికి రావటం లేదు. భరతుడు ఎంతో గుణశాలి, నన్ను తిరిగి అయోధ్యకి పిలుచుకుని వెళ్లటానికి తాను వస్తున్నాడు అని చెప్పాడు. అంతటితో తన సహనాన్ని కోల్పోకుండా లక్ష్మణుడు ఒక్కసారి వెనకడుగు వేసి ఆగాడు. ఆగినప్పుడు పర్యవసానమేంటి? భరతుడు వస్తాడు, రాముడు పాదుకలు తీసుకుని తిరిగి అయోధ్యకు వెళ్లి రాముడు 14 ఏళ్ల తర్వాత వచ్చేంత వరకు తన పాదాలని సింహాసనం మీద అధిష్ఠించి తాను రాముడి కోసమై తపిస్తూ ఉంటాడు. చూశారా, ఒకే ఒక్క క్షణం పరిస్థితులు ఏ విధంగా మారిపోతాయో. అందుకే మన క్షమాగుణాన్ని మనం ఏ విధమైన పరిస్థితుల్లోనూ కోల్పోకూడదు. అందుకే పాపం కుంతీదేవి చిన్నప్పటినుంచి తాను ఎన్నో కష్టాలు ఎదుర్కొంటున్నా శ్రీకృష్ణ భగవానుణ్ణి, స్వామి నాకెప్పుడూ కష్టాలనే ఇవ్వు, ఎందుకంటే కష్ట సమయంలోనే నేను మిమ్మల్ని తలుచుకుంటూ ఉంటాను. అదేవిధంగా పాండవులు, పంచపాండవులు శ్రీకృష్ణుడికి పంచ ప్రాణాల వంటివారు, ఎందుకంటే వారు నిత్యం ఈ క్షమా అనే గుణాన్ని తమ జీవితాల్లో పాటించారు. ఏ పరిస్థితిలో కూడా శ్రీకృష్ణునిపై తమ భక్తిని, నమ్మకాన్ని కోల్పోకుండా క్షమను పాటించి తద్వారా యుద్ధంలో విజయాన్ని సాధించారు. మరి శ్రోతలందరికీ, మన స్టూడియోలో సమయం 4:11 అయింది. ఇంకొక 4 నిమిషాలే కేవలం మిగిలి ఉన్నది. కాబట్టి వచ్చేసారి మనం శ్రీ సత్యసాయి దివ్య సందేశ జట్టులో కూడా ఈ క్షమ అనే ఈ గుణంపై మరికొన్ని అంశాలను మనం కొంచెం స్పృశించి కొంచెం లోతులోకి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే స్వామి చెప్పారు కదా, క్షమ అనేది జీవితంతో సమానమని. అది మన శ్వాసతో సమానం. అది లేకుండా మన ప్రాణం నిలవదు. మన గుణాన్ని తీర్చిదిద్దుకోవాలంటే క్షమను మన జీవితంలో పాటించాలి. మరి అది కేవలం సాధనతో, అభ్యాసంతో వస్తుంది అని స్వామి చెప్పారు. దయ ఏ విధంగా అయితే ఒకవైపు సాధనతో రాదో, అది మనకు సహజం అయితే క్షమ అనేది అభ్యాసంతో వస్తుంది అని భగవాన్ బాబావారు ఎంతో చక్కగా చెప్తారు. మరి ఈనాటి శ్రీ సత్యసాయి దివ్య సందేశ్వరి కార్యక్రమంలో మన 4వ పుష్పమైనటువంటి ఈ క్షమాపుష్పం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం కదా. ఈ చక్కని పాట అనంతరం మరి వేదం శిక్షణా తరగతిని విందాం. వచ్చేసారి శ్రీ సత్యసాయి దివ్య సందేశ్వరిలో నేను మీతో కలిసినప్పుడు క్షమ గురించి మరికొన్ని విషయాలు చెప్పుకుందాం. అంతవరకు రేడియో సాయి గ్లోబల్ హార్మనీకి ట్యూనై ఉండండి. ఈ చక్కని పాట మన రేడియో సాయి బృందం నుండి శ్రీ అనిరుద్ధ్ ఎంతో చక్కగా సంగీతాన్ని అమర్చి స్వామి అందించిన అద్భుతమైన ఈ పాట పాడుమా కృష్ణ అనే పాటని మనందరికీ సుమధుర గళంలో స్వామి వాయిస్ లో కూడా మనకి ఉపన్యాసాన్ని వినిపిస్తూ ఈ పాటను ఇప్పుడు విందాం. దాని తర్వాత వేదం శిక్షణా తరగతిని మీరు వింటారు. జై సాయిరాం.
రాధకు ఆధారం ధార ఆరాధన అని భగవాన్ సెలవిచ్చినట్లుగా రాధకు నిరంతరం కృష్ణనామస్మరణమే, కృష్ణరూప ధ్యానమే. గలగలపారే యమునలో ఆ నీలమేఘశ్యాముని ప్రతిబింబమే ఆమెకు గోచరించింది. గగనవీధిలో విహరించే పక్షుల కిలకిలా రావాలలో ఆ చిత్తచోరుని కలకల నవ్వుల ధ్వనులే ఆమెకు వినిపించాయి. బృందావనిలో ఆ నందకుమారుని ముగ్ధ మనోహర వేణుగానామృతాన్ని ఆస్వాదిస్తూ రోజులను క్షణాలుగా గడిపిన ఆ మధుర ఘడియలు ఆమె స్మృతిపథంలో ఒక్కసారి మెదలగా మరొక్కసారి ఆ చిత్తచోరుని విశ్వమంగళ మురళీ రవళిని వింటూ తనువు వీడాలని ఆమె మనస్సు తహతహలాడింది.
ఒక్క కోరిక కోరింది పాపంకు రాధా.
Dada had one desire.
నాకింకేమి వద్దు స్వామి.
I don't want anything more, Swami.
నీ మురళిని ఒక్కతూరి వాయించండి, నేను వింటాను సార్.
I want to listen to your flute.
పాట పాడు మా కృష్ణ పలుకుతే నేను అనుకున్నట్టు.
You sing the glory and the melody so that our hearts are full.
పాట పాడు
పాట పాడేటప్పటికి వినింది.
షీ హర్డ్
ప్రాణం విడిచింది.
షీ బ్రీద్ హర్ లాస్ట్.
ప్రాణం విడిచడమే కాకుండా ఆనాటి నుంచి కూడా మురళిని పట్టడం కూడా మానివేశారు.
సిన్స్ దెన్ కృష్ణ డిడ్ నాట్ పిక్ అప్ దట్ ఫ్లూట్ అగైన్.
రాధాకు ఈ యొక్క మురళిని త్యాగం చేశాడు.
హీ సాక్రిఫైస్డ్ హిస్ ఫ్లూట్ ఫర్ హర్.
ఆ గానంను త్యాగం చేశాడు.
అండ్ దెన్ ద మెలడీ టు
నట్ట కడపటి పాట కృష్ణుడు ఇదొక్కటే చెప్పింది.
ఇన్ ఫ్యాక్ట్ దిస్ వాస్ ద లాస్ట్ సాంగ్ ఆఫ్ కృష్ణ.
రాధ చాలా గొప్ప భక్తురాలు.
రాధ ఇస్ అన్ ఆర్డెంట్ డివోటీ.
కనుకనే భక్తికి అంత గొప్ప విలువనిచ్చారు.
డివోషన్ ఇస్ హైలీ వాల్యుబుల్.
ఇట్టి భక్తిని ఆనాటి నుంచి గోపికలు జగత్తును వ్యాప్తి గావించేటట్టుగా అనేక ప్రచార ప్రపంచములు చేస్తూ వచ్చారు.
దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ డివోషన్ హాస్ బీన్ టాట్ అండ్ షేర్డ్ అండ్ ప్రొపగేటెడ్ బై దిస్ గోపికాస్.
స్వరూపులారా,
ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
అందరూ కలిసి అందరు కూడా ఒక నోటితో పాడాలి భగవంతుని యొక్క నామం.
ఆల్ షుడ్ జాయిన్ సింగ్ ఇన్ కోరస్ ఫుల్ థ్రోట్.
అంటే ఏకాత్మ భావాన్ని మీరు పెట్టుకుని దివ్యాత్మను మీరు దర్శించండి.
హ్యావ్ దిస్ ఫీలింగ్ ఆఫ్ సింథసిస్ హార్మనీ అండ్ వన్నెస్ డెవలప్ దట్ స్పిరిట్.
ఆన్ దిస్ మహాశివరాత్రి హియర్ ఇస్ ఎ హ్యాపీ న్యూస్. రేడియో సాయి ఇస్ డిలైటెడ్ టు ఆఫర్ ఎట్ భగవాన్స్ లోటస్ ఫీట్ ఎ న్యూ యూట్యూబ్ ఛానల్ డెడికేటెడ్ సోల్లీ టు సాయి భజన్.
మనస భజరే గురు చరణం దుస్తర భమ సాగర తరణం.
ఫ్రమ్ మార్చ్ 4, 2019 ఫర్ 50 డేస్ ఎవ్రీ సింగిల్ మార్నింగ్ యూ కెన్ రిలిష్ the joy of a specially curated and visually rich Sai Bhajan on this new YouTube channel, Radio Sai Bhajans. So do subscribe and share the good news of this channel.